ఇప్పుడు ఈ నా ధన్యవాదాలు సమర్పించుకున్నానికి నేను రచించిన మాధవ శతకంలోని పద్యం పాడతాను, అది మీకు అర్థమవుతుంది. ఎంతటి పుణ్యభాగ్యమిది, ఎంతటి పుణ్యభాగ్యమిది, ఏ గత జన్మ తపఃఫలం విది, ఆగంతుక దివ్యమానస వికాస విభాతమనన్ భవత్కృపాకాంతితరంగ జన్యమిది, కంజజురాణి కటాక్షవాహిని సంతతమౌ కవిత్వమిది, సప్తగిరీంద్ర నివాస మాధవా ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీ ఆదరణ లేకుండా ఇటువంటిది, అటు ఆ సప్తగిరీంద్ర నివాసిన ఆశీర్వాదం లేకుండా ఇది ఏది జరగదు, అది అది గమనించండి. ఏమిటిది పాడింది పాడరా పాచిపళ్ళ దాసరి అన్నట్లుగా.
సో వారణాసి ప్రసాద్ గారు అంటే కేవలం సదస్సు తరపునే కాదు, మాకు కూడా మా కుటుంబానికి కూడా చాలా ఆప్తులు అని నా భావన. సో మావిడ సూర్యకుమారి ఇలా మనం వీడుకోవాలి అనగానే లేదండి మనం ఏదన్నా ప్రత్యేకంగా చేస్తే బాగుంటుందని సాయిబాబా దీవెనలతో షాల్వా పట్టుకొచ్చింది. లేదు సో సరే బాగానే ఉంటుంది.
ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కనుక ఎక్కువ పిల్లలు పుట్టాలని ఆశీర్వదించుకున్నాను.
ఈరోజు చివరి కార్యక్రమం అండి వారణాసి ప్రసాద్ గారితో ఇస్ట్రా గోష్ఠీ. సో ఏమైనా మీరు ప్రశ్నలు అడగదలుచుకుంటే ఇది చక్కటి అవకాశం.
మన ఆకాశవాణిలో శ్రోతలు కోరిన పాటలు అనేది ఉండేవి, ఇప్పుడు శ్రోతలు కోరిన పద్యాలు కొన్ని ఉన్నాయి, ఒకటి రెండు వినిపిస్తాను. మన మోహన్ వల్లభజోసులు వారు వారి శ్రీమతి కోరారు దుర్గా నక్షత్ర మాల గురించి, తర్వాత మాధవ శతకం గురించి, అందులోంచి ఒకటి రెండు పద్యాలు వినిపించండి అన్నారు. ఆ ఒకటి రెండు అనేది నేను అన్నాను, వాళ్ళు ఒకటి రెండు అనలేదు. ముందు మాధవ శతకంలోంచి చదువుతాను, తర్వాత దుర్గా నక్షత్రమాలలో ఒకటి రెండు పద్యాలు. ఒకటి ఇప్పుడే వినిపించాను మాధవ శతకం నుంచి. ఈ మాధవ శతకాన్ని రాయటం జరగడానికి కారణం దాశరథి గారిని కలిశాను నేను 1979లో ద్వితీయ నార్త్ అమెరికా సమ్మేళనానికి వచ్చినప్పుడు. అప్పుడు వారి గురించి ఒక శేషపద్యం రాసి నేను పాడాను డిట్రాయిట్లో. ఆ తర్వాత ఆయనకి చెప్పాను అన్నమాట, నాకు ఛందస్సు అంటే ఇంకా చిన్నతనంలో అప్పుడున్న మాకు తెలుగు పాఠాలు చెప్పిన అతి సౌమ్యులైన ఆ పండితులని విసిగించి వెక్కరించి వాలము లేని వానరమునై తెలుగు నేర్చుకోలేకపోయాను, అందుకని నాకు తెలుగు అంటే చాలా ఇష్టం కానీ నాకు పద్యాలు రాయడం చేత కావడం లేదండి అని చెప్తే నేను రాయటం మొదలెట్టాను. ఆయనకి పంపిస్తే ఆయన ఆస్థానికమైన వాడు, ఆయన నా పద్యాలు తీసుకుని వాటికి సవరణలు చేసి ఆయన నాకు పంపించడం, నేను ఆయనకి రాయడం. ఆ విధంగా ఈ మాధవ శతకం అనేది రూపొందించింది. అది వారికే అంకితం చేశాను నేను. ఆయన నా గురించి ఏదో ఇందులో రాశారు కూడా, ఒక నాలుగు పద్యాలు. అది చెప్ప అది కనుక నేను అవి చదివానంటే నాకు ఇప్పుడు కొమ్ములు వస్తాయి. అందుకనే అవి చదవను, ఒకటి రెండు వినిపిస్తాను మీకు. వీటన్నిటికీ మాధవ అనే మకుటంతో అవుతుంది అది. వైద్యులకెల్ల వైద్యుడవు వారి జనాభా, వైద్యులకెల్ల వైద్యుడవు వారి జనాభా, భవత్కృపాణువే వైద్యము సర్వసంకట నివారణకు, నిన్ను భక్తి గొల్చి నైవేద్యము సంగువారలకు, వేదనలన్నవి మాయమౌను, నీ సాధ్యముగానిదేది ఘనసాంద్రదయానిధివైన మాధవా. భగవంతుడంటే ఎవరు, ఏ విధంగా ఆయన గురించి మనం ఆలోచిస్తాం అనేది. క్షీరము మా కొసంగుచును క్షేమము గూర్చెడి గోవు వీవు, క్షీరము మా కొసంగుచును క్షేమము గూర్చెడి గోవు వీవు, వేసారిన బాటసారులకు సౌఖ్యము సల్గడి భూజమీవు, సంసార పయోధి దాటుటకు సజ్జన కోటికి నాభవీవు, ఏ పేరున పిలిచినన్ బలుకు పేరిమి పెళ్ళిది వీవు మాధవా. ఇంకొకటి ఉంది, ఈ మధ్యలో ఈ శతకం నేను చదవలేదు, అందుకని ఏవి ఎక్కడున్నాయో మర్చిపోయాను. ఇందులో మన ఆంధ్రమాత గురించి రాసినవి చాలా ఉన్నాయి. సామాజిక దృష్టితో సోషల్ కాన్షియన్స్తో రాసినవి కూడా కొన్ని ఉన్నాయి. కోట్లకు కోట్ల మానవులు కూడును గూడును లేక నుండుచో, కోట్ల రుణంగుతో గుడులు గోపురముల్ భువి గట్టిరయ్యా, ఆ కోట్ల రుణంగు తీర్చ నిన్ను గొల్చుటకై రుసుమీయమందురే, ఎట్లు సహింతువయ్యా పరమేశ్వర భక్తసప్తగిరీశ మాధవా. భగవంతుని తలుచుకోవడానికి కూడా మనం రుసుము పే చేయాలన్నమాట. అలా అది అదనమాట, అవి తమాషా అనేవి. ఆపద ముక్కల వాడు ఆయన, వడ్డీ ముక్కల వాడు ఆయన కూడాను. అది ఇంకొకటి ఇది. ఇప్పుడు మన శ్రీకృష్ణ భగవానుడు కానీ విష్ణుమూర్తి కానీ అయితే నీలంగా ఉంటాడని మన ఉద్దేశం. బొమ్మల నీటిలో అలా ఉంటాయి. ఇప్పుడు డివిడీస్లో చూస్తే కొందరు యాక్టర్లకి దే డోంట్ లైక్ టు బి పెయింటెడ్ బ్లూ, వాళ్ళు ఏదో ట్యాండ్ కలర్లోనే ఉంటారు, కానీ బ్లూ వేసుకునేవాళ్ళు కొందరు ఉన్నారన్నమాట. ముందుగా దాని గురించి బ్లూ వై బ్లూ అనేది, ఈ ఐడియా నాది ఒరిజినల్ కాదు, సి రాజగోపాలాచారి గారు కూడా చెప్పారు దీని గురించి. కైలాసాధిప వాసవాది సురలున్ కైమోట్పులన్ గొల్చు నీలీలామానుష విగ్రహంబు మదినే లీలన్ స్వరింపందగున్ నీలాకాశ వనంతమైనదగుటన్ నీలంబుగా నుండుచోన్ నీలాకాశపు వర్ణమే సరియగున్ నీమే నీకిన్ మాధవా దుర్గా నక్షత్రమాల నుంచి చెప్తాను. మా అమ్మ కోరితే రాసింది ఇది. నేను ఆ మాధవ శతకం ఆవిష్కరణానికి నేను భారతదేశం వెళ్ళినప్పుడు అప్పుడు తను అడిగిందనమాట ఇలా, అయ్యో నువ్వు దుర్గాప్రసాద్ అన్న విషయం మర్చిపోవద్దు అందుకని రాసి ఇవ్వమంటే వెంటనే వస్తున్నప్పుడే ఆ ఎయిర్ప్లేన్లోనే సగం పద్యాలు కలిగాయి, తర్వాత మిగిలిన వచ్చాయి. ప్రతి శతకం ఏ కావ్యమైనా శ్రీకారంతో మొదలు పెడతాం, అందుకని నాందీ పద్యం ఇది. శ్రీరమణీవని వీవై భారతి వీవై భవాని పార్వతి వీవై కోరినదెల్లను సంగుచు దారుణి మమ్మెల్లగాచు తల్లి దుర్గా నా విజయవాడనేలడు దేవి వినీవై తెలుగుల దేశము నీదై ఈ వసుధకు ధాన్య రాసి పావని మా తెలుగు తల్లి వమ్మా దుర్గా ఆ కనకదుర్గాంబే మన తెలుగు తల్లి అని అని ఉద్దేశం అన్నమాట. ఇంకొకటి ఇది కొద్దిగా చమత్కారం. మహిషాసురమర్దనివై మహినుండెడి ప్రాణకోటి మాతవు నీవై ఇహ పరలోకములేలుచు అహముందు అహమును దహించు శక్తి వమ్మా దుర్గా. అది కాదు నేను చెప్పింది ఏంటంటే చమత్కారం. వాడు ఆ మహిషాసురుడే లేకపోతే నువ్వు ఇక్కడికి వచ్చేదానివా నువ్వు అని. మహిషాసురుడను వాడి మహిజేర్చను నిన్ను తల్లి మావాడనగన్ మహిషుడు లేకుండినచో మహిచంతకు వత్తు వీవే మాతా దుర్గా ఒక్కసారి మైక్రోఫోన్ ఇస్తే దాన్ని విడిచిపెట్టడం చాలా ఇష్టం ఉండదు. మా ఆవిడ అంటుంది ఇప్పుడు, మై వైఫ్ సేస్ వన్స్ ఏ ప్రొఫెసర్ ఆల్వేస్ ఏ ప్రొఫెసర్, డోంట్ గెట్ హిమ్ నియర్ ఏ బ్లాక్ బోర్డ్. ఇది నేను రాశాను శ్రీకృష్ణ సోయగం అని. అప్పుడు మన గణేష్ ఆలయానికి అప్పుడు ఏమో బాపు గారు వచ్చారు. అప్పుడు వచ్చిన వాళ్ళకేమో మన వాళ్ళు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ ఇస్తే ఇక్కడ ఒక చిన్న బొమ్మ అప్పటికప్పుడు వేశారు ఆయన, శ్రీకృష్ణ సోయగం. చిరు చిరు నగవులు చిలికే అందం మురళీధర ముఖారవిందం చిరు చిరు నగవులు చిలికే అందం మురళీధర ముఖారవిందం కరుణారసము కణుల నుండి కురిపించే ఆ కృష్ణుని అందం చిరు చిరు నగవులు చిలికే అందం గోవర్ధనమవ లీలగనెత్తి గోవులుగాచే గోపాలుని అందం కాళీయునిపై తాండవమాడే కాళ్యందెల సౌవడి అందవు చిరు చిరు నగవులు చిలికే అందం పొదల మాటున పొంచి చూచే మదసికి పించ మౌళి అందం బృందావనిలో రాధను ఏరి అధరామృతమును గ్రోలే అందం చిరు చిరు నగవులు చిలికే అందం మురళీధర ముఖారవ్యో
సో ఎవరైనా ప్రసాద్ గారిని ప్రశ్నించదలుచుకుంటే ప్రశ్నించుకోవచ్చు. సో ఆయన అక్కడ
ప్రశ్నించే ముందు చిన్న ముద్ర మధుర స్మృతి ఏమంటే, ఈ సెప్టెంబర్ 10 నేను ఈ దేశం వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నాకు 21 ఏళ్ళప్పుడు ఇక్కడికి వస్తున్నాం మేము. ఎయిర్ ఇండియాలో ప్లేన్లో వస్తూ ఉంటే ఇంకా 1 అరగంటలో న్యూయార్క్లో దిగుతాం అన్నప్పుడు జరిగిందన్నమాట ఈ విషయం. అది ఆ రోజుల్లో దాన్ని ఐడల్ వైల్డ్ ఎయిర్పోర్ట్ అనేవాళ్ళు. జాన్ కెనడీ పోయాక దాన్ని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్ అయింది. అది ఇంకా 1 అరగంటలో వస్తున్నామనగా స్టూవర్డెస్ అందరికీ చెప్పింది ఆవిడ, మీరంతా రెడీ అవ్వండి, మీకు మగవాళ్ళకి కావాల్సి వస్తే మా దగ్గర ఎలక్ట్రిక్ షేవర్స్ ఉన్నాయి అని చెప్పారు. ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ షేవర్స్ నావల్టీ, 1960లో కొత్తగా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఆయనకి అక్కడ ఉన్నట్లుగా నాకు ఆ రోజుల్లో ఒక మీసం ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంకా ఉండగా మీసం ఇంకో తీసుకోకూడదని మన నమ్మకం అన్నమాట. నా పాస్పోర్ట్ ఫోటోలో మీసం ఉంది ఇక్కడ, చిన్న మీసం. వెళ్ళాను నేను అక్కడ ఆ బాత్రూంలోకి రెడీ అవ్వడానికి. ఎలక్ట్రిక్ షేవర్తో షేవ్ చేసుకున్నాను గడ్డమంతాను. ఐ థింక్ ఎలిజబెత్ యూ కెన్ ఫాలో విత్ మై జెస్చర్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆ గడ్డం చేసుకున్నాను, తర్వాత అద్దంలో చూసుకుంటున్నాను మీసం ట్రిమ్ చేయాలనుకుని. అప్పుడు ఆలోచన కలిగిందనమాట, అహంభావం. అక్కడంతా చాలామంది అమ్మాయిలు వస్తారు, వచ్చి ఉంటారు అక్కడ అందమైన అమ్మాయిలు, అమెరికా అమ్మాయిలు. నేను దిగినప్పుడు అక్కడ క్లార్క్ గేబుల్ లాగా, రొనాల్డ్ కోల్మన్ లాగా, చాలా ఒక మూవీ స్టార్ లాగా ఉండాలి అని ఆలోచించుకుంటూ అది ట్రిమ్ చేయడానికి ప్రయత్నించాను. నాకు ఆ చేత కాదు ఆ ఎలక్ట్రిక్ షేవర్ చేయడం. ఆ ఎలక్ట్రిక్ షేవర్ తీసుకుని పెట్టాను ఇక్కడ మీసం మీద, ఎడమ ఇది కుడివైపు చుక్, ఆ మీసం అంతా ఊడొచ్చేసింది. అప్పుడు ఎంతటి అమాయకత్వం అంటే భయం అన్నమాట. ఇప్పుడు తీరా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో ఒక మీసం లేకుండా దిగితే వాళ్ళు నన్ను మళ్లీ తిరిగి ఇండియా పంపించేస్తారేమో, ఆ పాస్పోర్ట్ ఫోటోలో మీసం ఉంది ఏం చేయాలరా భగవంతుడా అనుకుని ఎడం వైపు మీసం ఉంచాను. అప్పుడు ఆ దిగింది. ఆ రోజుల్లో నేను ఒక చక్కటి సువాసన ఉన్న హ్యాండ్ కర్చీఫ్ వేసుకుని తిరిగేవాడిని. ఆ హ్యాండ్ కర్చీఫ్ ఇలా ముందు పెట్టుకుని వెళ్ళాను అన్నమాట. ఆ పాస్పోర్టు అవన్నీ ఇమిగ్రేషన్స్ కస్టమ్స్లో వాళ్ళందరికీ ఇస్తుంటే వాళ్ళు అడిగారు, ఏమిటి అబ్బాయి నీకు ఏమిటి వచ్చింది, వై ఆర్ యూ గోయింగ్ అరౌండ్ లైక్ దిస్. దెన్ ఐ సెడ్ ఐ హ్యావ్ ఎ వెరీ కంటేజియస్ డిసీజ్, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ టు యూ అని వెళ్ళాను. అక్కడి నుంచి బోస్టన్ వెళ్ళి అక్కడ అయ్యాక నెక్స్ట్ డే అది తీసేశాను. అదేనమాట అటువంటి అమాయకత్వం. ఆ స్మృతులు అంటే వచ్చిన మొదటి రోజు అర మీసంతో వచ్చానమాట, మీసం లేని మగవాడిలాగా. And Elizabeth thinks that it's very cute. ఇప్పుడు మీసం లేదు, పైన లేదు.
అక్కడ కూర్చోండి. ఓకే, హలో. అండి తొలి ప్రశ్న నేనే అడిగి దీనికి శ్రీకారం చేస్తాను, నాంది పలుకుతాను. చూడండి, ఛందస్సులో కవిత్వం రాయడం అంత సులభం కాదు. ఈ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు రాయట్లేదు నాకు తెలిసి, చాలా ఊరికే కవితలు రాస్తున్నారు, ఎప్పుడో మానేశారు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొఫెసర్గా ఉంటూ ఛందస్సు నేర్చుకొని ఛందో రీతిలో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. సో అది ఎంత కష్టమైంది, అంత కష్టాన్ని ఎదుర్కొని రాయాలని ఎందుకు అనిపించింది, ఎలా నేర్చుకున్నారు?
అది చిన్నతనం నుంచి, మూడేళ్ళ నాలుగేళ్ల నుంచి నేను పద్యాలు పాటలు పద్యాలు ఎప్పుడు పాడేవాడిని. భాగవతంలో ఉన్న పద్యాలు అవన్నీ మా అమ్మమ్మకి చదివి వినిపించేవాడిని నేను, అలా వైకుంఠపురంలో సిరికిని చెప్పడని. ఇవన్నీ ఎంత వినకపోయినా ఒక స్పాంజ్ లాగా ఈ బుర్రలోకి వెళ్ళిపోయినాయి వాళ్ళు తెలుగు వాళ్ళు చెప్పిన పాటలు విని, పద్య తెలుగు సందస్సంతాను. అది లోపల ఉన్నది బయటకు ఉవ్వికొచ్చింది అనమాట. దానికి నేను ఎవరికి ధన్యవాదాలు చెప్పుకోవాలంటే మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం వాళ్ళు, అటు దేవాలయం వాళ్ళు, తర్వాత దాశరథి గారికి కలవటం, వాటి వలన అది వచ్చిందనమాట. ఆ ఛందస్సు మెల్లిమెల్లిగా రాయటం, అది సభరణమవా నజభర జజర అనేవి అవన్నీ ఎప్పుడు గుర్తున్నాయి అవి. అది తర్వాత ఏమిటిది అష్టపంచకం ఆడవెలది అని అన్నట్లుగా అవన్నీ గుర్తున్నాయి. తర్వాత రాయటం మొదలెట్టాను. అది వృత్తాలు రాయటం తేలిక, శిశుపద్యాలు తర్వాత, ఆటవెలది తేటగీతి తర్వాత వస్తాయి. ఎందుకంటే ఆ నాలుగు లైన్స్లో ఇవన్నీ ఇబిడిపోవాలి. శిశుపద్యం కథలాగా చెప్పుకోవచ్చు, కానీ ఆటవెలది తేటగీతిలో మనం ఇరికిపోతాం. అందులో కందపద్యం అనేది చాలా కష్టం అది. అందుకనే దాశరథి గారు అన్నాడు, పందిని పొడిచిన వాడే, అంటే పంది అంటే ఆ బెజవాడ వీధుల్లో తిరిగే నల్ల మురికి పంది కాదు, అది ఆది వరాహం లాంటిది అనమాట. ఇప్పుడు సింహం కంటే పెద్ద పులి కంటే కూడా వరాహం చాలా ప్రమాదకరమైన అది అనుకుంటారు. ఆ పందిని ఎప్పుడైతే కొట్టేవాళ్ళ వాడే బంటు, వాడే హంటర్, కందం రాసిన వాడే కవి అని. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు దేవులపల్లి వారు, తర్వాత దాశరథి గారు వాళ్ళు నాకు, కావలసింది కవితా హృదయం, ఛందస్సు అనేది అవసరం లేదని. నేను తీసుకొచ్చాను అక్కడ కవితాల్లో ఒకటి ఉంది, దాశరథి గారు రాసింది ఒక కవితం, అందులో రాశారు అన్ని కవిత్వం రాయటం ఛందోబద్ధంగా రాయటం చాలా తేలిక, గద్యం రాయటం అనేది చాలా కష్టం. కవీనాం గద్యం నికషం వదంతి అన్నారు, అది గద్యం రాయడం చాలా కష్టం. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అంతా గద్యమే, బాణభట్టు కాదంబరీ కావ్యం అంతా అది రాసిందంతా కూడా గద్యమే అది. అందుకని కావలసింది కవితా హృదయం, ఆ ఛందస్సు అనంతరదే వస్తుంది. ఛందస్సు అనేది ఎందుకు వచ్చిందంటే ప్రాచీన కాలం నుంచి అది ఆ రోజుల్లో వాళ్ళకి కంప్యూటర్స్ లేవు, కాపీయింగ్ మెషిన్స్ లేవు, రికార్డింగ్ మెషిన్స్ లేవు, అవన్నీ ఫ్యాక్స్ మెషిన్స్ కూడా లేవు. ఆ రోజుల్లో వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు ఏమి చెప్పుకున్నారా, గురువు ఏమి చెప్పాడా అనేది మనం గుర్తుంచుకోవాలంటే ఒక ప్రాస ఎత్తులు అవి అవసరం వచ్చాయన్నమాట. అందుకని ఛందస్సును సృష్టించారు వాళ్ళు. ఒక విధంగా ఒక లైన్లో అది ఆలోచన వెళితే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అంటే ఆ రెండో లైన్ గుర్తుపెట్టుకోవడానికి ప్రాస ఎత్తులు అవసరం వచ్చాయన్నమాట. మీ ప్రశ్నకి ఉదాహరణ అది జవాబు ఇవ్వగలిగానా నేను?
ఒక ప్రొఫెసర్గా మీరు యూ మస్ట్ బి లీడింగ్ ఎ వెరీ బిజీ లైఫ్ విత్ యువర్ స్టూడెంట్స్ రీసెర్చ్ ప్లస్ రీసెర్చ్ దాని పక్క నుంచి, తర్వాత ఈ పద్యాలు మళ్ళీ అందులో దాని సంగీతం కోసం పాడడం, ఇవి మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు?
దానికి ఒక అర్థం దానికి జవాబు ఏమిటంటే 1974-75 సంవత్సరం నుంచి 1978 సంవత్సరం వరకు ఇక్కడ ఈస్ట్ మేడోలో నాసా కౌంటీ మెడికల్ సెంటర్లో నా ప్రథమ సతీమణి అక్కడ రెసిడెన్సీ చేస్తుంటే తన కోసం నేను అక్కడికి మారాను. స్టోనీబ్రూక్కి ప్రతిరోజు వెళ్లాల్సి వచ్చేది కారులో. ఆ నార్థన్ స్టేట్ పార్క్ వేలో అపోజింగ్ ది ట్రాఫిక్. అందుకనే అక్కడ ఈస్ట్ మెడోలో మొదలెట్టి నార్థన్ స్టేట్ పార్క్ వేలో స్టోనీబ్రూక్ వెళ్లేంత వరకు మరి ఏమిటి కాలక్షేపం, వాళ్ళ పాటలు వీళ్ళ పాటలు పాడటం కంటే నా పాటలే నేను పాడేసుకునేవాడిని, పద్యాలు రాసేవాడిని. అక్కడ మొదలెట్టింది, అక్కడ ఆఫీస్కి వెళ్లేటప్పటికి ఒక పద్యమో ఒక పాటో తయారయ్యేవన్నమాట. ఆ విధంగా రాశాను అవన్నీ, మాధవ శతకం ఏమిటి, పాటలు ఏమిటి, పద్యాలు ఏమిటి, అవన్నీ అలా కలిగాయి. ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ నేను అంతా నేను గొంతెత్తి పాడేసుకుంటుంటే ఆ పక్క లేన్లో వెళ్ళేవాడు వీడు ఎవడో పిచ్చా డ్రావిడు అని ఒకసారి పోలీసులను కూడా పిలిచారు వాళ్ళు. మీకు సదా సమాధానం ఇచ్చానా? అంటే మనం అవకాశం కలిగించుకోవాలి. అదే కూర్చుని నేను రాస్తాను అంటే అది జరగదు. అది అది ఎప్పుడైతే ఆలోచన కలుగుతుందో అది అప్పుడే ఆ విధంగా జరుగుతాయి.
అందుకని మీరు అవన్నీ సాధించగలిగారు.
ఇప్పుడు వైకికి బీచ్ ఈజ్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ బికాస్ ఐ గెట్ ఇన్స్పైర్డ్ వెన్ ఐ గో సిట్ సోక్ మై ఫీట్ ఇన్ ది వాటర్.
మీరు అమెరికాలో మీరు ఇప్పుడు చెప్పినటువంటి ప్రసంగంలో మేము విన్నది ఏంటంటే 50 సంవత్సరాలు అమెరికాలో మీరు జీవనాన్ని సాగించారు. మీ అందరం కూడా సదస్సు మిత్రులమే కాదు, సన్నిహితులం, హితులం కూడా.
తప్పకుండా
హితం కోరేవాడే సన్నిహితుడు. సో మా హితం కోరి మీరు సదస్సు మిత్రుడిగా ఒక సన్నిహితుడిగా 50 సంవత్సరాల్లో మీకు జీవితం నేర్పినటువంటి ఏదైనా పాఠం ఉంటే మాకు ఒక సందేశం, ఏ విధమైనటువంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారు?
దాని గురించి మీరు అడిగిన ప్రశ్న నేను అర్థం చేసుకున్నానో లేదో, కానీ ఒక విషయం అడుగు చెప్తాను. ఇది చాలా గొప్ప విషయం. మన గణేష్ ఆలయం 1978 ఆ సమయంలో వచ్చింది. అప్పుడు మొదటి రోజు శనివారం జరిగింది, 77లో శనివారం పొద్దున వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పొద్దునే జరిగిందనమాట. అప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి అన్నారావు గారు వీరు వారు వచ్చారు. మన పెద్దలు కాకర్ల సుబ్బారావు గారు, తిరుమల వారు, తిరుమలరావు గారు వీళ్ళంతా అక్కడ ఉన్నారు. అప్పుడు వీళ్ళంతా ఇంకా కార్యక్రమం మొదలుపెట్టే ముందు నేను వెళ్ళి అక్కడ కూర్చుని ఆ సన్నిధిలో ఆ విగ్రహం ముందు ఘంటసాల వారు రాసిన వారు పాడిన వెంకటేశ్వర సుప్రభాతం పాడుకుంటున్నాను, నాకు నేనే పాడుకుంటున్నాను గొంతెత్తి. కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభాంగా తూపున భానుడు దయించే తోయజాక్ష దేవ సంబంధ కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము మెలుకో శ్రీ వెంకటేశ. అది పాడుకుంటుంటే ఆ విధంగా అది ఒక అది ట్రెడిషన్ అయిపోయిందనమాట. ప్రతి శనివారం అక్కడికి వెళ్ళి నేను పొద్దునే స్నానం చేసి వెళ్ళి 30 మైళ్ళైనా 50 మైళ్ళైనా అక్కడికి వెళ్ళి అది పాడుకునేవాడిని. పురోహితులు వచ్చారు కనుక వాళ్ళేమో కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తతే అనేది వాళ్ళు పాడాక తెరతీసి అది పాడాక నా వైపు తిరిగి నా వైపు పాడమని అడిగేవారనమాట. అప్పుడు నేను వాళ్ళు సంస్కృతంలో పాడాక నేను తెలుగులో ఇది పాడేవాడిని. ఈ విధంగా జరిగింది 1-2-3 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక శనివారం నేను వెళ్ళి అక్కడ పాడబోతుంటే ఆ పురోహితులు అయినాక నాకేసి చూస్తున్నారు. నేను గొంతు సవరించుకుని పాడబోయే ముందు ఇంకొక ఆవిడ ఎవరో అంతకుముందు ఎప్పుడూ రాని ఆవిడ, ఈ సాంప్రదాయం తెలియని ఆవిడ ఎవరో ఆవిడ పాడటం మొదలెట్టింది. అప్పుడు నాలో అహంకారం పెరిగింది. నేను ఇక్కడ ఈ దేవాలయంలో నేను ఆస్థాన గాయకుడిని, ఎవరు తను గొంతెత్తి పాడడానికి అని ఆలోచన బుర్రలో కలిగింది, పైకి అనలేదు. వెంటనే నా వీపు మీద ఒక చురక తగిలింది. ఆ చురకతోటి ఒక గొంతు వినిపించింది, ఏమిటి ఎవరనుకున్నావు నువ్వు? నా దేవాలయంలో నా సన్నిధిలో నా ముందర అందరూ ఒకటే, నీకైతే ఎంత అవకాశము ఇది ఉందో ఆవిడికి కూడా అదే, నోరు మూసుకుని వినుము, నీకు తెలియనిదేదో నువ్వు వింటావు అని ఒక గొంతు వినిపించింది. అప్పుడు నేను కుదుటపడి ఆవిడ పాడిన సంకీర్తనం విన్నాను. ఆ సంకీర్తనం నేను అంతకు ముందు ఎప్పుడు వినలేదు. నాకేవో చాలా కీర్తనలు పాద్యాలు కృతులు అవి తెలుసు నాకు, కానీ అది నాకు తెలియనిది. అప్పుడు నాకు అనిపించింది అన్నమాట, ఆహా, నేను కుదుటపడి అది వినటం కనుక కదా ఇది వినగలిగాను. ఆ 3 నిమిషాలు నాకు ఇంతకు ముందు తెలిసిన పాటలే నేను మళ్ళీ పాడేసుకుంటే నేను కొత్తగా నేర్చుకున్నది ఏముంది? నేను కుదుటపడి వినటం వల్ల అది తెలుసుకోగలిగాను కదా, ఇది భగవంతుడు నాకు నేర్పిన పాఠము అని నాకు అనుకున్నాను. నేను అదే ఆలోచన నా విజ్ఞానం నా సైన్స్ వర్క్ దాని నా విద్యలో నా ప్రయోగాల్లో వాటిన్నింటిలో కూడా సాధనల్లో అది ఉపయోగించుకున్నాను. నేను ఎడిటర్ ఇన్ చీఫ్ అయినప్పుడు కూడా ఇది ఆలోచనే నేను పెట్టుకుని అది నాకు చాలా అది ఒకవైన మంచి లెసన్ అది నేను నేర్చుకున్నాను అప్పుడు. ఈ స్టోరీ చెప్తే ఒక ఫ్రెండ్ అన్నాడు, అయితే వినటం మంచిది మాట్లాడటం మంచిది కాదు అని చెప్పి నేనంటే, అయితే మరి నువ్వు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు అని వాడు అడిగాడు అమెరికన్. అందుకని అది విరమిస్తాను ఇక్కడ, మీకు సమాధానం ఇచ్చానా?
గ్రేట్ మెసేజ్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
డాక్టర్ గారు నమస్కారం. We are so happy to be here in your presence and among you being the Nobel Prize winner, award winner. We are so proud of ourselves right now. Based on your research about environmental protection, what is your message for the current generation now and the future generation? Like, we have heard of you so much about Telugu literature and poets, but as a scientist, what would you suggest to the generation now?
అది దానికి ఏమంటే ఒకటే ఆలోచన, ఇదంతా మన చేతుల్లో ఉందది. ప్రకృతి మాత తనంతట తనే తనకే చికిత్స చేసుకోగలదు. ఇప్పుడు ఒక కత్తి తీసుకుని గుండె మీద బాదుకుంటే గుడ్ బాయ్ అక్కడితో జరిగిపోతుంది. ఒక తుపాకీ తీసుకుని ఇక్కడ పెట్టుకుంటే గుడ్ బాయ్ జరుగుతుంది. అదే కానీ ఏ విధమైన కట్స్ కానీ ఏమైనా వూండ్స్ జరిగితే అవి హీల్ అయిపోతాయి. మీరు అందులో కొద్దరు మీరంతా వైద్యులు. అదేవిధంగా ఎంతో సర్జరీస్ చేసినా ఆ వూండ్స్ అన్ని హీల్ అవుతాయి. అదేవిధంగా ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్లో అది మన చేతుల్లో ఉంది. ముందు జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం మన జనరేషన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే, వీ మస్ట్ కట్ డౌన్ ఆన్ దోస్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండ్ అదర్ ఎఫెక్ట్స్ అదర్స్ దట్ ఆర్ కాజింగ్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అది కంట్రోల్ చేసుకుని ముందు ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ ఫ్యూవల్ అవి తీసుకుని మన ప్రకృతిని మనమే మనం మార్చుకోగలిగే అవకాశం ఉంది. అది నా అడ్వైస్. ముందు మనకు వాళ్ళకి, నేను ఒక పాటలో రాశాను, ఒక పద్యంలో చదివాను ఇంతకుముందు, పూర్వీకులు మనకిచ్చిన పూర్వీకము మనం పుత్రులకి మనం అందించాలన్నట్లుగా, సేమ్ థింగ్. మనకి అనుభవించే ఈ నేచర్ ఆఫ్ బ్యూటీ అంతా మన నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలంటే అది కొంత మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి నేర్పవలసింది ఏమిటంటే, చూశారు కదా ఇవి చేస్తే ఇలా అవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తే ఇలా అవుతుంది, క్లోరోఫ్లోరో కార్బన్స్ ఉపయోగిస్తుంటే ఇలా అవుతుంది, కొద్దిగా కష్టమైనా మానుకుని ఇంకో విధంగా చూసుకోండి. తర్వాత మన ప్రపంచంలో 4/5 ఈజ్ వాటర్. వాటర్ మాలిక్యూల్ H2O, 2 హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ 1 ఆక్సిజన్ ఆటమ్. అది కల్టివేట్ చేసి హార్వెస్ట్ చేసి ఆ వాటర్ నుంచి హైడ్రోజన్ తీసుకుని ఆ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉపయోగిస్తే అది ఫ్యూచర్లో అంటే సేఫ్గా ఉపయోగిస్తే న్యూక్లియర్ ఫ్యూయల్, ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ దాట్. తర్వాత ఈ ఫారెస్ట్ అవన్నీ కూడా, కటింగ్ డౌన్ ఆఫ్ ఫారెస్ట్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్ బికాస్ ఫోటోసింథసిస్ టేక్స్ ది కార్బన్ డైఆక్సైడ్ అవే ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. తర్వాత ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు చెక్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మైటీ ఓషన్స్, 4/5 బీయింగ్ వాటర్ ఆన్ ది ప్లానెట్. అక్కడ సైకో ప్లాంటన్ అవన్నీ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేసి కోరల్ రీఫ్స్ ప్రొటెక్ట్ చేస్తే అవి దే కెన్ సకప్ ది కార్బన్ డైఆక్సైడ్ అండ్ దెన్ దేర్ బై రెడ్యూస్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్.
లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ నోబెల్ ప్రైజ్ విత్ అల్ గోర్?
యూ షుడ్ ఆస్క్ ఎలిజబెత్ దట్ క్వశ్చన్. she feels that he feels that her husband, fellow scientist, did all the work, and Al Gore did go ahead and scare a lot of people away. Now, I personally know Al Gore. Since you brought up the topic, I will tell you a story. This is true. I didn't make it up. In January 2000, while he was still vice president, just about to embark on running for presidency, he invited a lot of us to the White House. Since the time of John F. Kennedy, Vice President of the United States is kept in charge of the space program and other scientific programs to supervise and make sure everything is fine. This atmospheric radiation measurements program by Department of Energy, mission to planet Earth by NASA, in which I participated in all of them, these were mandated by President Ronald Reagan. So it became Albert Gore's turn to see how far we had gone. Is there a global warming? Is there going to be, how do we take care of it? So he gave a most boring speech. After putting us all to sleep, we woke up. Then we had a rubber chicken dinner. Then we were put in a line to meet him one by one. I was introduced to him in the line. The NASA people or Department of Energy people introduced me. This is Professor Varanasi, who discovered the water vapor continuum, and he explains the water vapor continuum effect on greenhouse thing. So yeah, he shakes my hand. He has a very strong grip. He almost pulled my arm out of the shoulder. Then he asked me, "Well, Professor, what do you think? Is there going to be a global warming?" I don't know what made me say that. I said, "Well, Your Excellency, I'm as sure about it as you becoming the next president of the United States." And he shook my hand again and he took it as a compliment and he said, "Thank you, sir." Now we all know what happened in November. He was robbed. And Bush became president. Same thing, come see, come saw. The global warming can happen or it can be prevented. But Al goes around telling, since then we have been friends, and he goes around telling everybody that the sky is falling down, and the water is going to rise so high that all we see is the finger of a Statue of Liberty, and Las Vegas will have a beach and like that. But my calculations indicate that the sea level will not rise more than a foot and a half, even if all the ice caps melted away and came down. I was interviewed in Indian television right after the Nobel Prize thing came up. And in the speech I was asked an interview, I made the mistake of telling them, yes, those of you who are living in low-lying areas like our own hometown, Masulipatnam, better be careful, it may be drowned one day in water. So it became such a panic that I received a phone call from the central government of India asking me to clarify myself. What is the advice you have to give, Professor? Then I said, well, scram, move away from there and try to build these dikes like the Dutch people did. But nevertheless, further calculations indicate it's not going to be quite that. You still have time to get ready. I hope I answered your question. Thank you.
Thank you.
I have one question to ask all of you. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నా పాటలు పద్యాలు వినేవాళ్ళు ఎవరు? I'm going to miss you all. No question about it.
I have the answer for that. మీరు హవాయి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కూడా బీచ్ లోనే ఉంటాను, బీచ్ లో చాలా ఆనందం ఉంది అది ఇది అంటారు కదా, మీ కవిత్వం అంతా అక్కడ ప్రకృతి వింటుంది. ప్రకృతికి మించినటువంటి శ్రోత ఇంకెవరు లేరు. ఐ థింక్ యాక్చువల్ ఐ హావ్ గివెన్ యూ పర్ఫెక్ట్ ఆన్సర్. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అండి.
థ్యాంక్ యూ వెరీ
ప్రసాద్ గారు.
నమస్కారం.
ఫోటో తీసుకునే ముందు ఒకసారి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చేస్తానండి. స చాలా థ్యాంక్స్ అండి అందరూ చాలా విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు. మన ప్రసాద్ గారికి, మిస్సెస్ కి కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. మాకు చాలా సంతోషంగా ఉంది, ఒక పక్క బాధగా కూడా ఉంది మీరు వెళ్ళిపోతున్నందుకు. కానీ మనం రిమోట్ గా మీరు ఈ సదస్సులో ఫ్యూచర్లో కూడా పాల్గొనొచ్చు, మీ పాటలు వినిపించవచ్చు, మళ్ళీ మన వెబ్సైట్ లో కూడా మీ పాటలు పబ్లిష్ చేయొచ్చు, మీ రికార్డింగ్ కూడా వెబ్సైట్ లో పెట్టి అందరికి అందుబాటులో ఉంచుతాము.
డేలైట్ సేవింగ్ టైం అయితే 6 అవర్స్, స్టాండర్డ్ టైం అయితే 5 అవర్స్. 2 + 6 = 8 o'clock. 8 a.m. Hawaii is behind by 6 hours.
Oh, behind by 6, 14. So
ఇందాక దకమాల వీడియో చూసినప్పుడు తట్టింది నాకు. మా ఆవిడ హోనలూలు నుంచి ఇక్కడికి పంపిస్తే మేఘాలన్నీ ఇక్కడికి వస్తాయి, కానీ నేను పంపిస్తే అవి ప్రపంచం అంతా తిరిగి అక్కడికి వెళ్ళాలన్నమాట. దే ఆల్వేస్ గో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్.
బాగుందండి. మళ్ళీ మనకు చక్కటి విందు అమర్చిన సూర్యకుమారికి, సహాయం చేసిన మాధవి గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. మాధవి గారు ఎప్పుడు వచ్చినా చాలా సహాయం చేస్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకసారి ఫోటో తీసుకుందాము, దాంతో మన సదస్సు ముగుస్తుంది.